నాతో సంబంధం ఉన్నటువంటి మీరందరూ, నేను మీకు తెలుసు కదా, నాతో సంబంధం ఉన్నటువంటి మీ అందరికీ కూడా ఒక విశేషమైనటువంటి సందేశాన్ని హిమాలయాల నుంచి తీసుకుని వస్తున్నాను. ఈ సందేశం యొక్క ముఖ్యమైనటువంటి మీరందరూ అందరికీ బల్ల బుద్ధి చెప్పవలసింది ఏంటి అంటే, రాబోయే 3 సంవత్సరాలలో ప్రపంచం మారిపోతుంది. ఇదే అర్థం చేసుకోండి మీరు. దానికి గోవర్ధన పర్వతం ఎత్తినప్పుడు కృష్ణుడు డెన్సు వేసేది అని చిటికను వేస్తారు, కానీ మిగతా వాళ్ళందరూ ఏం చేశారు తెలుసా? వాళ్ళ కర్రలు పెట్టారు. అంటే ఎత్తేది శ్రీకృష్ణుడే. ఆయన ఎత్తటానికి ఆయన కష్టపడాలా? చిటికను వేసి చాలు. కానీ భగవంతుడి యొక్క చాలా ముఖ్య లక్షణం మీకు తెలియదు. భగవద్గీతలో రాసిన విషయం కంటే రహస్యమైనటువంటి విషయం ఒకటి ఉంది, అది కూడా నేను మీకు ఇవాళ చెప్పాలి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఇది మీకందరికీ తెలిసిందే, భగవంతుడు ఎప్పుడెప్పుడు అరాజకత్వం వస్తుందో, అధర్మము పెళ్ళుబుగుతుందో వస్తాడు, వచ్చేం చేస్తాడు, దుష్టులను వాయిస్తాడు, శిష్టుల్ని రక్ష చేస్తాడు. ఇది మీకు తెలిసింది, అందరికీ తెలిసింది. కానీ మనకి ఇంకొక ముక్క ఎక్కువ తెలుసు. మీరు బయట వాళ్ళకి ఏం చెప్పకండి, ఇది మీకే చెప్తున్నాను. మీ వాళ్ళకి మీరు చెప్పుకుంటే చెప్పుకోండి. అదేంటంటే, ఈ అవతారమూర్తి యొక్క చాలా ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే, తనను నమ్మినటువంటి వాళ్ళకి పేరు సంపాదించి పెట్టుట. శ్రేయము అంటే ఘనత. ఈ మార్పు ఎవరు తీసుకొచ్చారు అంటే అవతారమూర్తి తీసుకొచ్చారు. ఆయన తీసుకోబట్టు, కానీ రాముడితో పాటు రాముడు ఒక్కడికే కాదు, రామ భక్తులందరికీ కూడా ఆ పేరు వచ్చింది. కృష్ణుడే కాదు, కృష్ణుడితో పాటు పంచపాండవులకి, పంచపాండవులతో పాటు యుద్ధం చేసినటువంటి 7 అక్షోహిణీలన్న వాళ్ళందరికీ కూడా పేరు వచ్చింది. భావం అర్థమవుతుందా? మీరు కూడా పేరు తెచ్చుకోండి. చేసేది ఆయనే చేస్తాడు, మనమేం చెయ్యం. భగవద్గీతలో కూడా చాలా స్పష్టంగా చెప్తాడు, నేను చేసేశాను, చేస్తున్నాను అనలేదు, చేయబోతున్నాను అనలేదు. మీరు భగవద్గీత చదివితే భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి, జయద్రథుణ్ణి వీళ్ళందరినీ నేను ఎప్పుడో చంపేశాను. నువ్వెవరి మీద బాణాలేయాలి? చచ్చిపోయిన వాళ్ళ మీద బాణాలేయాలి. బతికున్న వాళ్ళ మీద కాదు, వాళ్ళు చచ్చిపోయారు. వాళ్ళు కనిపిస్తున్నారంటే బతికి ఉన్నట్టు. ఈనాడు పరిస్థితులు కూడా ఈ 3 ఏళ్లలో అవే జరగబోతున్నాయి. పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు ఉన్నటువంటి భారతీయ సంస్కృతికి అనుగుణ్యంగా లేనటువంటి పరిస్థితులు ఖచ్చితంగా కూలబడతాయి, కూలబడిపోతున్నాయి. మీరు కనుక జాగ్రత్తగా గమనించుకుంటే మీకు అది అర్థమవుతుంది. ఎందుకంటే మొన్న 2 నెలల కిందట 2 జర్మన్ విశ్వవిద్యాలయాలు, 1 అమెరికన్ విశ్వవిద్యాలయము హరిద్వార్లో ఉన్నటువంటి ఒక విశ్వవిద్యాలయంతో సంబంధం పెట్టి ఉన్నాయి. చెప్పింది అర్థమవుతుందా? ఆ విశ్వవిద్యాలయం ఎక్కడుంది అంటే హరిద్వార్లో ఉంది, మన గురువు గారి యొక్క ఆశ్రమంలో. ఆ దేవ సంస్కృతి విశ్వవిద్యాలయం అని పెట్టబడి ఉన్నది. భావం అర్థమవుతుందా? దేవ సంస్కృతి విశ్వవిద్యాలయం అంటే అక్కడ ఏం నేర్పించబడుతుంది? దేవ సంస్కృతి నిర్మించబడుతుంది. ఆ విశ్వవిద్యాలయంలో చదివినటువంటి డిగ్రీకి గవర్నమెంట్ రికగ్నిషన్ ఉన్నది, ఇచ్చేసింది గవర్నమెంట్. 3 ఏళ్ళైంది గవర్నమెంట్ దానికి రికగ్నిషన్ ఇచ్చి. అర్థమవుతుంది కదా భాష? ఇప్పుడు మీరు చదువుతున్నది గవర్నమెంట్ ఒప్పుకున్న సంస్థ అయితే మీ డిగ్రీకి విలువ ఉంటుంది, ప్రైవేట్ దాంట్లో అయితే విలువ ఉండదు. ఈ దేవ సంస్కృతి విశ్వవిద్యాలయం అనేటటువంటి దానికి మూడేళ్ల కిందట స్థాపించబడింది. ఇండియా గవర్నమెంట్ దాని డిగ్రీని ఆమోదించింది. అంటే అక్కడ మీరు డిగ్రీ పుచ్చుకుంటే మిగతా యూనివర్సిటీలో మీరు డిగ్రీ పుచ్చుకున్నంత విలువ ఉంటుంది. కానీ అక్కడ డిగ్రీలు ఎంఎస్సీలు అవి ఇవ్వబడదు. దేని మీద ఇవ్వబడతాయి? దేవ సంస్కృతి మీద ఇవ్వబడతాయి. ఈ మూడేళ్లలో అది ఎంత గొప్పగా ఎదిగింది అంటే, రెండు జర్మన్ విశ్వవిద్యాలయాలు, ఒక అమెరికన్ విశ్వవిద్యాలయం కూడా అదే పాఠ్యక్రమాన్ని చెప్పుకుంటోంది. టీవీలో వచ్చింది, న్యూస్లో. ఎందుకు చెప్పాను? పరిస్థితులు మారిపోయాయి అని మీకు చెప్పడానికి చెప్తున్నాను. ఈ మారిపోయేటటువంటి పరిస్థితులు యుద్ధము చేయకుండా వస్తాయి. మరి మహాభారత యుద్ధం జరిగింది కదా, రామ రావణ యుద్ధం జరిగింది కదా అని మీరు అడుగుతారు. మీకు జవాబు ఇందాక చెప్పాను కదా, పైకి యుద్ధం జరుగుతోంది. కానీ అసలు జరిగిపోయింది, పైకి కనిపిస్తుంది అంతే. అంచేత యుద్ధము జరగకుండా భవిష్యత్తు జరగబోయేటటువంటి పరిస్థితిని అయోధ్య అంటారు. యుద్ధము జరగకుండా పరిస్థితులు మార్చేటటువంటి శక్తిని అయోధ్య అంటారు. మీ అదృష్టం, మీరు ఎక్కడ కూర్చుని ఉన్నారు అది గమనించుకోగలగాలి. మీరు అవగాహన చేసుకోగలగాలి. ఇంచేత రామచేతనత్వం ఎక్కడ పుడుతుంది అంటే అయోధ్యలో పుడుతుంది. అంచేత ఈ స్థలాన్ని మీరు చాలా బాగా ఉపయోగించుకోవాలి. మరి ఇది తెలిసి ఇక్కడ పెట్టారో, కార్యక్రమం తెలియకుండా ఇక్కడ పెట్టారో, నేను చెప్తున్న పాయింట్ అర్థమైంది కదా. జరగవలసినది జరిగినట్టే జరుగుతుంది, జరగవలసినట్టే జరుగుతుంది. దాన్ని అర్థం చేసుకుంటే అదృష్టం ఉంటుంది. అర్థం చేసుకోకపోయినా పనులు చేస్తే అదృష్టం ఉంటుంది. కాస్త పక్కకెళ్ళారనుకోండి, అవకాశం కోల్పోతుంది. ప్రమాదం ఏం జరగదు, ఈ అవకాశం మీకు ఉపయోగపడదు. గాంధీ గారితో స్వాతంత్ర సమరం చేసినటువంటి వాళ్ళు ఇప్పటికీ మనం వాళ్ళ గురించి పేరు చెప్పుకుంటాం కదా. కానీ అప్పుడు చాలా కుటుంబాలు స్వాతంత్ర సంగ్రామంలో పాలు పంచుకోలేదు. ఏమొస్తుందిలే, ఈ గోచిగుడ్డ కట్టుకున్నటువంటి వ్యక్తి అహింస అంటూ ఉంటాడు, యుద్ధం చేస్తేనే రాని స్వాతంత్రము అయోధ్యతో ఎలా వస్తుంది అని చాలా మంది యుద్ధం చేయలే, గాంధీ గారితో కలిసి పనిచేయలే. కానీ స్వాతంత్రం వచ్చింది కదా, వచ్చాక నువ్వు గాంధీ గారితో కలిసి పనిచేయలేదు కనుక నీకు స్వాతంత్రం ఉండదు అని ఎవడైనా అంటాడా? మీ ఇష్టం, అది కలిసి పనిచేస్తారు కలిసి పనిచేయరు. కానీ స్వాతంత్రం ఎలా అయితే అప్పుడు వచ్చినదో, ఈ 3 సంవత్సరాలలో ప్రపంచం మారిపోతుంది. యూనివర్సిటీ అప్పుడే మొదలైందని చెప్తున్నాను కదా, ఆ యూనివర్సిటీలో మీరు కూడా జాయిన్ అవ్వాలి, మీ పిల్లలు వాళ్ళు కూడా. మొన్న హరిద్వార్ వెళ్ళినప్పుడు ఈ మాట ఎత్తాను నేను వాళ్ళకి, మీరు ఎక్కడో హరిద్వార్లో ఈ యూనివర్సిటీ పెడితే మా వాళ్ళు అసలు హరిద్వార్ రావటం పెద్ద కష్టం. వచ్చారు, మీరేం చెప్తున్నారో మాకు అర్థం కాదు. భాష అర్థం కాకపోతే ఇంకా ఎంత గొప్ప విషయం చెప్పినా వేస్తే కదా. మరి అయితే ఏం చేస్తావు, మా వాళ్ళందరినీ నేను ఒక చోట చేరుస్తా ఆంధ్రప్రదేశ్లో. ఒకే చోట చేర్చాలంటే మళ్ళా కష్టం కదా అందరినీ. అంతేత 3 స్థలాలుగా విభజించి రేపు నర్సరావుపేటలో క్యాంపు జరుగుతుంది. తెలుసా ఈ సంగతి మీకు? ఏ డేట్స్? 17, 18, 19 అంతే తెలుసు అనమాట. అప్పుడు నా కోరిక ఏంటంటే మిమ్మల్ని అందరినీ కూడా యూనివర్సిటీలో సభ్యులుగా చేర్చేయాలి, స్టూడెంట్స్ గా కాదు. మీరు స్టూడెంట్స్ ఏంటి, మీరు టీచర్స్ గా జాయిన్ అవ్వాలి కదా. మరి మీరు ఆ దేవ సంస్కృతి విశ్వవిద్యాలయంలో టీచర్స్ గా చేరి తెలుగులో హరిద్వార్ లో చెప్పడం మొదలెట్టారనుకోండి, భలేగా ఉంటుంది. మీ భాష వాళ్ళకి అర్థం కాదు. అంచేత మరి ఎక్కడ చెప్పాలి మీరు, ఇక్కడ చెప్పండి. అర్థమైందా? అంచేత 17, 18, 19 తారీఖులలో వచ్చిన వాళ్ళందరూ కూడా దేవ సంస్కృతి విశ్వవిద్యాలయం యొక్క టీచర్స్, శిక్షకులే. ఏం చెప్పాలి అన్నది మీరు 20 ఏళ్ల బట్టి నేర్చుకుంటున్నారు, కొత్తగా మీరు నేర్చుకునేది ఏమీ లేదు. కానీ సంవత్సరం అంతా చదివాను కనుక నేను 3 గంటల పాటు పరీక్ష రాయను అన్నాడు అనుకోండి, సంవత్సరం అంతా చదివాను ఏంటి 3 గంటలు రాయమంటాం, రోజు చదువుతూనే ఉన్నాను నేను అంటే ఎట్టా కుదరదు కదా. అంచేత 3 రోజులు మీరు క్యాంపుకి రావాలి. మీరందరూ వీలున్న వాళ్ళు అనే మాట నేను వాడలేదు. ఇంకేంటే అయోధ్య వాసులు, మీరు అయోధ్య వాసులు, రామకార్యం ఎక్కడ జరిగితే అక్కడికి రావాలి తప్ప నాకు వీలు పడదు అంటే అట్ట మరి వీలు ఎలా కలగజేసుకుంటారో ముందే చూసుకోండి, ఆలోచించుకోండి. కానీ మనం స్వార్థపరులు కాకూడదు. మన వాళ్ళు కూడా టీచర్స్ అవుతే తప్ప, మన బంధువర్గాలు వాళ్ళు వాళ్ళని స్నేహితుల్ని కూడా తీసుకురండి. మీరు ఎంతమంది వచ్చినా ఆంధ్రప్రదేశ్కి సరిపోయేంత టీచర్స్ ఏర్పడరు. మనకి లక్షలాది మంది టీచర్స్ కావాలి. ఇప్పుడు మన విద్యా విధానం జరుగుతుంది కదా, ఎలిమెంటరీ స్కూలు, హై స్కూలు, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఈ చదువులన్నీ ఉన్నాయి కదా, ఎంతమంది టీచర్స్ ఉంటారు? ఒకళ్ళ ఇద్దరా? అర్థమవుతుంది కదా, అంతమంది ఉన్నా సరిపోవటంలే, ఇంకా కొత్త స్కూల్స్, కొత్త కాలేజెస్ కావాలండి. అంచేత ఈ అవకాశము ఎంత గొప్ప అవకాశమో మీరు ఆలోచించుకోండి. 70 దేశాలలో 9 కోట్ల మంది దీంట్లో ఉన్నారు. అంటే మీరు ఇందులో సభ్యులుగా మారితే, సభ్యులు అంటే టీచర్సే కానీ వాళ్ళ భాషలో టీచర్స్ అంటూ కార్యకర్తలు అంటాం. భాష మార్పు అంటే కార్యకర్త అవుతాయి ఉంది, టీచర్ అవుతాయి ఉంది. మీరు పనిచేయాలి, అంచేత పనిచేసేవాడు కార్యకర్త. వాళ్ళు కార్యకర్తలు తెలుగులో కూడా కార్యకర్తలనే అంటాంగా, హిందీలోనే కాదు. అంచేత ఈ 3 రోజులలో మీరు దేవ సంస్కృతి విశ్వవిద్యాలయం యొక్క కార్యకర్తలుగా మారుతున్నారు. ఈ మారటానికి కావలసినటువంటి ఒక జీవిత విధానం ఉంటుంది. ఇంజనీరు ఒకలాగే జీవిస్తూ ఉంటాడు, డాక్టర్ ఒకలాగే జీవిస్తూ ఉంటాడు, లాయర్ ఒకలాగే జీవిస్తూ ఉంటాడు. ఇంజనీరు ఎవరి మధ్య ఉంటాడు? కూలీలు వాళ్ళు మధ్య ఉంటాడు. అంటే బిల్డింగ్ అది కడుతున్నప్పుడు కూలీలేగా ఉండేది ఎక్కువగా, కూలీల మధ్య ఉంటాడు. డాక్టర్ రోగుల మధ్య ఉంటాడు కదా. లాయర్ హంతకులు, దొంగళ్ళు వాళ్ళ మధ్య ఉంటాడు, అంతే కదా. అంటే మీరు ఏ కార్యము చేస్తున్నారో, కార్యకర్తలుగా మారమని చెప్తున్నా కదా, అంచేత మీరు ఏ విధమైనటువంటి పని చేస్తున్నారో మీరు ఎక్కడుండాలి? అక్కడుండాలి. డాక్టర్ రోగుల మధ్య ఉండకుండా, కాదండి నాకు రోగుల మధ్య బోర్ కొడుతుంది, నేను ఇంకటి నుంచి రోగుల మధ్య ఉండను, కూలీ వాళ్ళ మధ్య ఉంటాను అంటే డాక్టరు తన పని మానుకోవాలి. ఏం చేయాలి? కూలీ వాళ్ళ మధ్య ఉండదలుచుకుంటే రాళ్ళు ఎక్కువ. రోగుల మధ్య ఉంటే మాత్రం నువ్వు రోగిగా ఉండవు, దేనిగా ఉంటావు? రోగాలు పోగొట్టేవాడిగా ఉంటావు. కార్యకర్తలు అంటే అర్థమవుతుంది కదా, నా భావం అర్థమవుతుందా? ఇంజనీరు ఈ రాళ్ళు ఎత్తేవాళ్ళు, వీళ్లతో నా తలనొప్పి వస్తుంది. ఈ హంతకులు ఎవరు చాలా బాగా ఉంటారట, మీసాలు అవి తిప్పుకుని కొంచెం కొన్నాళ్ళు వాళ్ళ మధ్య ఉంటాను అన్నాడు అనుకో, ఉండి ఏం చేయరు వాడు? ఏం చేయగలడు? లాయర్ అవుతే వాడికి సహాయపడగలడు, వాడు నిర్దోషులు అవుతే వాడిని వదిలించగలడు. ఈ ఉదాహరణ ఎందుకు చెప్పాను అర్థమైంది కదా. కార్యకర్తలుగా మారాలి అంటే మీరు ఏం పని చేయాలో తెలియాలి మీకు. అది తెలియలేదనుకోండి మీరు కార్యకర్తలుగా ఉండలేరు, వాళ్ళల్లో ఒకళ్ళగా అయిపోతారు, అది చాలా ప్రమాదం. డాక్టర్ రోగి అయిపోతే కార్యకర్త కాదు, వాడు రోగి అవుతాడు కదా. లాయరు అంతకుతో కలిసిపోయి హత్య చేస్తానంటే, ఇది చాలా స్పష్టంగా మీకు అర్థం చేయడానికి చెప్తాను మీరు ఏం చెయ్యాలి. మీరు చేయవలసిన దాంట్లో చాలా ముఖ్యమైనది, అసలు మన లక్ష్యం ఏంటి అంటే ఆధ్యాత్మికత అనేటటువంటి పేరుతో అనేక మంది మహనీయులు రకరకాలుగా పనిచేశారు. క్రైస్ట్ ఆధ్యాత్మిక క్షేత్రంలోనే పనిచేశాడు, మహమ్మద్ ముస్లిం మత ప్రవర్తకుడు ఆధ్యాత్మిక క్షేత్రంలోనే పనిచేశాడు. అనేక మంది దేశ విదేశాలలో ఉండేటటువంటి యోగులందరూ కూడా ఆధ్యాత్మిక క్షేత్రంలోనే పనిచేశారు. అంటే మీ ఏరియా ఇప్పుడు అర్థమైంది కదా, మీరు ఏ క్షేత్రంలో పనిచేయాలి? ఆధ్యాత్మిక క్షేత్రంలో పనిచేయాలి. ఈ ఆధ్యాత్మిక క్షేత్రం ఒక భారతదేశానికే సంబంధించిందా? కాదు, అన్ని మతాలకి మతాలన్నీ కూడా ఆధ్యాత్మికమైనవే, అది మీకు తెలుసు కదా. కానీ తమాషా ఏంటి అంటే, అందరూ ప్రేమగా కలిసి ఉండాలి అని చెప్పిన మతాలలోనే ఏమవుతుంది? కారణం ఏంటి? మీరు ఏం చెయ్యాలో అది చేయటలేదు. ఇందాక నేను అందుకు చెప్పాను, డాక్టరు మందులు ఇవ్వటం మానేస్తే రోగి అవుతాడు. ఆధ్యాత్మిక క్షేత్రములో మొట్టమొదట మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, వ్యక్తులు ముఖ్యం కాదు. వ్యక్తులు ముఖ్యం కాదు. అవధూతలందరూ ఒకే మాట చెప్తారు, అవధూతని నేను కాదు. అవధూతలు చెప్పే మాట, నా ద్వారా అవధూత తత్వం బయటికి వస్తుంది. డాక్టర్ ఉన్నాడు, వాడి శరీరం డాక్టరా? వాడి బుర్ర డాక్టర్, వాడు చేసేటటువంటి పని వైద్యం. ఆ వైద్యం ఎవడు చేసినా డాక్టరే. మీరు ఈ ఊళ్ళో ఉన్నారు, రేపు ఏదో పని మీదో ట్రాన్స్ఫర్ అయ్యో ఏదో అయ్యి ఇంకో చాలా దూర ప్రదేశానికి వెళ్ళిపోతారు, అక్కడ మీకు రోగాలు వస్తాయి. అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తారు? డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఇక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళారు? డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. అమెరికా వాళ్ళు రోగాలు వస్తే ఎక్కడికి వెళ్తారు? డాక్టర్ దగ్గరికి వెళ్తారు కదా. అందరూ డాక్టర్ దగ్గరికే వెళ్తారు. అంటే అక్కడ శరీరాలు ముఖ్యమా? వాళ్ళు చేసేటటువంటి పని ముఖ్యమా? మరి ఇక్కడ మనం ఎలా మూర్ఖంగా ఉంటున్నాం? అర్థమవుతుందా? ఆ తప్పు సవరించుకోండి. వాళ్ళు చేసిన పని ముఖ్యం, ఆ పని మీద నేర్చుకోండి. వైద్యం నేర్చుకుంటే వాళ్ళు డాక్టరే, వాడికి విద్య నేర్పిన వాడు డాక్టరే, అంతకు ముందు ఉన్నవాడు డాక్టరే. రేపు 20 తరాల తర్వాత మీ వాడు ఎవడో డాక్టర్ అయ్యాడు అనుకోండి, వాడు డాక్టరే. పని ఒకటే. అలాగే ఆధ్యాత్మిక జగత్తులో మీరు చేయవలసిన పని ఏమిటి అన్నది మనం మర్చిపోయాం. గాయత్రి చేసేవాడు గాయత్రి చేస్తూ ఉంటారు, సాయినామం చేసేవాడు సాయినామం చేస్తూ ఉంటారు. మిగతా గురువులు, ఏ గురువు ఏది సాధన మిమ్మల్ని చేయమన్నారో ఆ సాధనని చేస్తూ ఉంటారు. తప్పు లేదు, ఆ సాధనలు మీ గురువు చెప్పినట్టే చేసుకోండి. కానీ సాధనలు ఒక సిద్ధిని పొందటానికి చేస్తాం. అంతేనా, సాధన ఎందుకు చేస్తాం? చేసుకుంటూ పోము. సాధన అంటే తెలుసు కదా, ఒక పని జరగటానికి. నేను ఇప్పుడు సైకిల్ ఎక్కాం, సైకిల్ ఒక సాధన. సైకిల్ ఎక్కి తొక్కటం మొదలెట్టారు మీరు, తొక్కుకుంటూ వెళ్ళండి. ఎక్కడికి? ఎక్కడికి? తొక్కుకుంటూ వెళ్ళిపోతారా? ఆపకుండా ఎక్కడికి వెళ్తారు? మీరు వెళ్ళవలసిన చోటకి వెళ్ళాక దిగిపోతారు. ఆ రోజు వెళ్ళవలసిన చోట 1 కిలోమీటర్ దూరంలో ఉందనుకోండి, మీకు తెలుసా నేను 40 కిలోమీటర్లు తొక్కగలను? అంతే, 1 కిలోమీటర్ దగ్గరికి మీరు చేరే ఊరు వచ్చినా ఆగరు. ఏం చేస్తారు మీరు? 40 కిలోమీటర్లు వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే ఏమవుతుంది? వెళ్ళండి, మళ్ళీ 39 కిలోమీటర్లు మీరు వెనక్కి రావాలి. ఈ లోపల అసలు వెళ్ళవలసిన పని ఇప్పుడు. ఈ సాధనలన్నీ కూడా, ఆధ్యాత్మిక సాధనలన్నీ కూడా ఏ గురువు ఏ సాధన చెప్పినా అదంతా ఎందుకు చెప్పబడుతుంది అంటే, జీవించటం మీకు అర్థమవుతుంది. హౌ టు లివ్. మనకి బతికే కళ లేదు. మనం అనుకున్నది జరగకపోతే ముందు ఏడుస్తాం. అంతకంటే గొప్ప పనులు మనం ఏం చేయలేము. రెండవది ఏంటి? వాడి వల్ల నా పని ఆగిపోయింది. నీ వల్ల కాదుట, నీ వల్ల కాదు, వాడు అడ్డు తగలేండి. ఇంతేనా, ఇంకేదైనా చేస్తారా? దాని తర్వాత ఒకసారి ప్రయత్నించారు, పని జరగలేదు, ఏం చేయాలి? మళ్ళా సిమెంట్ ఆఫీసులోకి వెళ్తారు. అంటూ ఉదాహరణ చెప్తున్నాను, నాకు ఇక్కడ పరిస్థితి తెలీదు, మా స్నేహితుడు ఇల్లు కట్టుకుంటున్నప్పుడు జరిగిన పరిస్థితి చెప్తున్నా. అప్పుడు సిమెంట్ ఏదో కోటాలో ఇచ్చాడు, ఆఫీస్కి వెళ్ళాడు, 2వసారి వెళ్ళాడు, 3 నెలలు తిరిగాడు. ఇల్లు కట్టడం మానేస్తాడా? ఏం చేస్తాడు? తిరుగుతాడు. ఎంతవరకు తిరగాలి? మీ సాధనలు ఎంతవరకు చేయాలి? మీరు ఏవి నేర్చుకోదలుచుకున్నారో అది పొందేంతవరకు. అది మీకు అర్థమవుతుందా? సాధన చేసుకుంటే వెళ్ళిపోతున్నారు. కానీ నేను ఈ సాధన చేస్తే నాకేం రావాలి, ఏ ఫలితం రావాలి అన్నది ఆలోచిస్తున్నారా? అసలు మీరు సాధన చేసుకుంటే పోతున్నారు. తప్పని నేను అంటాను, అది కరెక్టే. అది కానీ ఇప్పుడు మీరు టీచర్స్ గా మారబోతున్నారు. దేవ సంస్కృత విశ్వవిద్యాలయంలో మరి టీచర్కి అన్నీ తెలియాలి. స్టూడెంట్ ఓ రెండు ప్రశ్నలు ముక్కును పెట్టుకుని పరీక్ష రాస్తే పాస్ అయిపోతాడు. కానీ లెక్చరర్లు చచ్చినట్టు ప్రతి పాఠము చదవాలి, ప్రతి పాఠము నేర్పాలి. తప్పదమ్మా, ఏం చేస్తాను? అంచేత ఏం నేర్చుకోబోతున్నారని చెప్పాను, గుర్తుంచుకోండి. మీరు ఆధ్యాత్మికత అంటే జీవించే కళ అని తెలుసుకోండి. మీరు ఎలా బతకాలి, అది కూడా మామూలుగా కాదు, ఆనందంగా బతకగలగాలి. ప్రతి ఋషి, ప్రతి మహాత్ముడు అన్ని పరిస్థితుల్లోనూ కూడా ఆనందంగానే బతికారు. ఏడుస్తే ఎవడు బతకలేడు. మహాత్ముల వరకు వెళ్ళక్కర్లేవు. 5 ఏళ్ల పిల్లవాడిని చూడండి, ప్రహ్లాదుడు. స్వయంగా వాడిని బాధ పెట్టేవాడు ఎవడు? వాడి తండ్రే. చిన్న చిన్న బాధలు పెట్టేనే ముందు గుచ్చాడు, అంతేనా? లత్తి వాళ్ళు ఎంపగా వేసాడు, చిన్న బాధలే పెట్టాడా? పెద్ద పెద్ద పెట్టాడు, కాలసర్పాలతో కాటేయించాడు, కొండ మీద నుంచి తోశాడు, ఏనుగుల చేత తొక్కించాడు. స్వయంగా వాళ్ళ మేనత్త ఏం చేసింది? వాళ్ళు అగ్నిలో కూర్చోబెట్టుకుంది. సరే తండ్రి, అసలు వీడిని ఎలా చంపాలా అనే ప్రశ్న వాళ్ళు డైరెక్ట్ గానే చెప్తాను, నేను చంపేస్తాను రా. కానీ ఒక్కసారి కూడా ప్రహ్లాదుడు, నాన్న నువ్వు నన్ను ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు అనే మాట అన్నాడా? మరి మీరు గురుగురు దేవుడు దగ్గరికి వచ్చి మొట్టమొదటి ప్రశ్న మీరు వేసేది ఏంటంటే, అసలు నేను ఏం తప్పు చేయలేదు, నాకు ఎందుకు ఈ బాధలు వచ్చాయి? అసలు మీరు తప్పు చేయలేదన్న నమ్మకం నాకు లేదు. ఖచ్చితంగా చేసే ఉంటాం, లాభ కష్టాలు ఎందుకు వచ్చాయి? కానీ మీరే మార్కులు వేసుకుంటారు, నేనేమి తప్పు చేయలేదు, అయినా నాకు ఎందుకు కష్టాలు ఇచ్చిపడ్డాయి. మరి ప్రహ్లాదుడు ఏమన్నాడు? అర్థమవుతుందా? జీవించే కళ అది. పరిస్థితుల్ని ఎదిరించడం కాదు, పరిస్థితులు మారిపోవాలి అనుకోవటం కాదు. ఈ పరిస్థితులు కూడా భగవంతుడు ఇచ్చినటువంటి పరిస్థితులే. భగవంతుడు ఏమిస్తే అది. నువ్వేమంటున్నావు భగవంతుడిని నా పరిస్థితులు మార్చు అంటున్నావు, అది ఆధ్యాత్మికత కాదు. ఏ గురువు కూడా, ఏ శిష్యుడు కూడా పరిస్థితులు మార్చమని లేదు. పరిస్థితుల్ని ఎదుర్కొనే శక్తి ఇమ్మంటాడు. రెండిటికి తేడా ఉంది. ప్రహ్లాదుడికి భగవంతుడు ఆ శక్తి ఇచ్చాడు. చివరికి ఏమైందంటే, అంత గంభీరమైనటువంటి పరిస్థితుల్లో కూడా చివరికి ప్రహ్లాదుడే గెలిచాడు. ఇప్పటికే అతని గురించి మనం చెప్పుకుంటున్నాను. జీవించే కళ గురించి చెప్తున్నాను. బతకటం అంటే అలా బతకాలి, ఏడుస్తూ కాదు. భగవంతుడు ఏదిచ్చినా ఆనందదాయకమైంది, ఏదిచ్చినా. కానీ అది చెప్తే రాదు, నేర్చుకోవాలి, అది సాధన. మీరు ఇది సాధించాలి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నేను ఆనందంగానే ఉంటాను కదా. ఈ ఆనందంగా ఉన్నటువంటి ఆ వెలుగు, ఎక్కడ ఆనందం ఉంటే సహజంగానే నువ్వు అక్కడికి వెళ్తావు. వెళ్ళవా? ఆనందాన్ని ఆధ్యాత్మిక భాషలో జ్యోతి అంటాం. చీకటి కష్టం, జ్యోతి ఆనందం కదా. ఇంకా అక్కడ ఏమని రాసింది, జ్ఞాన యజ్ఞపు జ్యోతి వెలిగించుటకై మేము ఇంటింటికి వెళ్తాము. అది దాని భావం. అంటే నేను ఓ పట్టుకుని ఇంటింటికి వెళ్తాను, ప్రమాదవశాత్తు కాస్త మనం వాడి మీద కోపం ఉంటే కాస్త ఏం చేస్తాం దీన్ని? భావం అర్థం చేసుకోండి. అక్కడ ఆనందం, ఆనందం అనేటటువంటి జ్ఞానాన్ని, జ్ఞానము అంటే అవగాహన. ఈ పరిస్థితులు మన మంచికే అన్నప్పుడు నువ్వు బాధపడవు. విద్యాలయాలలో మనం దీన్ని చూస్తాం, గమనించాం. కానీ చదువుకుంటాడు వాడు సంవత్సరం అంతా, ఎవడు చదువు చెప్తాడు? టీచరే. పరీక్ష ఎవడు పెడతాడు? టీచరే. మరి పరీక్ష బాధ పెట్టడమేగా, మరి గురువు పరీక్ష పెట్టాలా వద్దా? పెడితేనే కదా తెలిసేది అసలు నువ్వు వచ్చిందో లేదో విద్య, అర్థమవుతుందా? అంచేత జీవించే కళలో కష్టాలు పరీక్షలు. భక్తులందరికీ వచ్చాయి ఆ పరీక్షలు, మీరు చదివారు లేదు. అంచేత మీకు కష్టాలు వస్తే మీకు డిగ్రీ రాబోతోందనమాట కదా. పాఠం చెప్తూనే ఉన్నాడు అనుకో టీచరు, డిగ్రీ రాదు. ఎప్పుడు డిగ్రీ వస్తుంది? నీ కష్టాలు వస్తే, కష్టాన్ని అనగలిగితే, ఆనందదాయకంగా ఆ కష్టాలను మీరు ఎదుర్కోగలిగితే డిగ్రీ వస్తుంది. ఈ ఆనందంగా మనం ఎలా జీవించాలి అనేటటువంటి దానికి చాలా సులువైన లక్షణం ఏం చెప్పారు అంటే, మన ఋషులు స్వరయోగము అని ఒక యోగాన్ని చెప్పారు. ఈ అవధూతలందరూ అందులో ఎక్స్పర్ట్. స్వరయోగం అంటే మీకు చాలా మంది తెలుసు, శ్వాస మీద ఆధారపడినటువంటి యోగం అది. అందులో ఊపిరి పీల్చటంలోనే మార్పులన్నీ వచ్చినాయి. ఇప్పుడు కూడా ఊపిరి పీల్చటం వల్లే మార్పులు వస్తాయి. మీ జీవితంలో ఉండేటటువంటి పరిస్థితులు, మీ చదువు వల్ల కానీ, మీరు చేసే పరిశ్రమ వల్ల కానీ దానివల్ల మారవు. పడవ ఈ ఒడ్డుకు వెళ్తోంది, ఇది కష్టాలనుకోండి, ఆ ఒడ్డు సుఖాలనుకోండి, రెండు ఒడ్డుల మధ్య వెళ్తుంది కదా. మన జీవితం కూడా కష్టాలు సుఖాలు మధ్య ప్రవేశిస్తుంది. పడవని మీరేం కష్టంగా బాధపడుతూ ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు తీసుకెళ్ళకలే, చుక్కా నేను కొంచెం మార్చి కూర్చుంటే చాలు, ఈ ఒడ్డుకు వెళ్ళేది ఆ ఒడ్డుకు వెళ్ళేది, కొంచెం శ్వాసని మీరు మార్చుకోగలిగితే చాలు, మీ జీవితాలు ఆనందమయంగా మారిపోతాయి. మన శరీరాలలో ఉండేటటువంటి శ్వాస ఎన్ని రకాలుగా ఉంటుంది మన శాస్త్రజ్ఞులు చెప్పారు. విదేశీయులకి తెలియదు ఇప్పటికీ కూడా, వాళ్ళకి పేర్లు కూడా తెలియవు. మనలో పేర్లు అందరికీ తెలుసు, ఐదు రకాలైనటువంటి ప్రాణాలు ఉంటాయి. శ్వాస అన్న ప్రాణం అన్న ఒకటి, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన. ఈ ఐదు రకాలుగా మన చుక్కా నీళ్ళు ఉన్నాయి. నువ్వు ఎటు తిప్పుకోవాలనుకుంటే అటు తిప్పుకో. భౌతికమైనటువంటి సుఖాలు కావాలి, ఒక వాయువుని తిప్పాలి. నేను పేరు ఎందుకు చెప్పటం లేదంటే, మీరు చాలా మందికి ఇవి తెలుసు, చెప్పగానే మీరేం చేస్తారంటే చుక్కాని తిప్పటం మొదలు పెడతారు. తిప్పుకోండి, నాకే అభ్యంతరం లేదు, కానీ కొంచెం నేర్చుకున్నాక తిప్పుకుంటే సేఫ్. చాలా వేగంగా పరిస్థితులు మారుతాయి. ఇప్పుడు మెల్లిగా 2 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తున్నావు అనుకో, కుడివైపు తిప్పాలన్నా ఎడమవైపు తిప్పాలన్నా పర్వాలే. 120 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నావు, డబ్బుకుని కుడివైపు తిప్పన్నావు అనుకో, తిప్పండి, తర్వాత మీరు అక్కడ ఉండరు. పలికింది రోజు మన జీవితాలు, ముఖ్యంగా భారతీయుల యొక్క జీవితాలు, ముఖ్యంగా ఈ అయోధ్య స్థితిలో ఉన్నటువంటి వాళ్ళ జీవితాలు. మీరు అయోధ్య స్థితిలో ఉన్నారు అన్న మాట నేను ఘంటాపదంగా ఎందుకు చెప్తున్నానో తెలుసా? మెడికల్ కాలేజీలో చదువుతున్నవాడు డాక్టర్ స్థితిలో ఉంటాడు కదా, ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నవాడు మరి అయోధ్య ఆశ్రమంలో ఉన్నవాడు ఖచ్చితంగా అయోధ్య స్థితిలో ఉండాలి. మీకు తెలిసినా తెలియకపోయినా, లేకపోతే రాలేరు, అడుగు పెట్టలేరు. అవధూతలు గురువులు చెప్పేది అది మాట ఎప్పుడు గుర్తుంచుకోండి. మీరు ఇక్కడికి వచ్చారు అంటే మీకు అర్హత లేదే రాలేరు. మీరు వెళ్ళి మెడికల్ కాలేజీలో కూర్చోండి చూస్తాను, వెళ్ళండి కదా. వాళ్ళు రానివ్వాలి, రానిచ్చారంటే అర్హత ఉంది. మరి ఇక్కడ వచ్చారు కదా, అది అర్థం చేసుకోండి. మీరు వచ్చేసారు కనుక, వచ్చేసారు ఎందుకు వచ్చేసారు అంటే మీకు అర్హత ఉంది కనుక. దేని గురించి చెప్తున్నాను నేను, ఒక వాయువుని కనుక మీరు అలా చుక్కానిని మారుస్తే భౌతిక సుఖాలు వచ్చేస్తాయి. ఇంకో రకంగా చేస్తే కోరికలు తీరుతాయి. వాయువుల పేర్లు మీకు తెలుసు, ఏది ఏదో నేను చెప్పటం లే, అంతకంటే ఇంకేం లే, మీకు తెలిసే ఉండొచ్చు కూడా. ఈ ఐదు రకాలైనటువంటి వాయువుల్ని ఎలాగ ఉపయోగించుకోవాలి అన్నది తెలిస్తే మీ ప్రాణాలు రక్షింపబడతాయి, అవునా కాదు? ఈ ఐదు రకాలైనటువంటి వాయువుల్ని ఉపయోగించుకుని మీ ప్రాణాలను రక్షించేటటువంటి దాన్ని సంస్కృతంలో ఏమంటారు అంటే, రక్షణని త్రాణము అంటారు, ప్రాణాలను గయాన్ అంటారు. ఈ రెండు కలిపితే ఏమవుతుంది? గయాన్ త్రాయతి అంటే ఏంటి? గాయత్రి.
ఆ విద్య.
మీరు ఆ బొమ్మని చూసి అది గాయత్రి అనుకోవటం తప్పు. డాక్టర్ ని చూసి వాడు డాక్టర్ కాదు, ఎవడు డాక్టర్, వాడిలో ఉన్న జ్ఞానం. ఇప్పుడే చెప్పాయి కదా, వాడు ఎక్కడుండొచ్చు ఆ డాక్టర్? ఎక్కడైనా ఉండొచ్చు, ఏ శరీరంలోనే ఉండొచ్చు. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువే. అంతేత అది గాయత్రి అనుకుంటే ఎట్ట? అది గాయత్రి కాదు. గాయత్రి నీలో ఉండాలా? నీలో ఉందా లేదా? ఇప్పుడే చెప్పాను ఐదు ప్రాణాలు నీలో ఉన్నాయి. అందుకే దాన్ని పంచముఖి గాయత్రి అంటే. మరి ఐదు ముఖాలు లేవు మాస్టర్, మీరు భలే ప్రశ్న వేస్తారు. నేను ఏం జవాబు చెప్పలేను, ఐదు ముఖాలు లేవు బాట్ల. అంటోంది ఏంటి? నేను పంచముఖి గాయత్రి అంటున్నాను. మీకు ఐదు ప్రాణాలు ఉన్నాయి కదా, మీకు ఐదు ముఖాలు ఉన్నాయా? లేవా? లేవు కదా. మరి మీలో ఐదు ప్రాణాలు ఉన్నాయి కదా, కానీ ముఖం ఎన్నుంది? అదేం పెద్ద ప్రశ్న ఏం కాదు, చాలా చిన్న ప్రశ్న. అది అర్థమైంది కదా. కానీ ఏ ప్రాణాన్ని మీరు ఉపయోగించుకుంటున్నప్పుడు ఆ ముఖం ఉంటుంది. ఏ ముఖం ఉంటుంది? ఏ ప్రాణాన్ని ఉపయోగిస్తే అందు పలుకుతూ ఉంటుంది. కానీ ప్రాణాలు దేని మీద ఆధారపడి ఉంటాయి? మీ శ్వాస మీద ఆధారపడి ఉంటాయి. చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. అంటే ఏంటి అర్థం? మీరు ఐదు రకాలుగా శ్వాస పీల్చుకోగలిగితే, మీరు ఎలాంటి శ్వాస పీల్చుకుంటే ఆ స్థాయిలో మార్పులు వస్తాయి. ఈ అవధూతలందరూ కూడా వాళ్ళ శరీరాన్ని వదిలేసాక విశేషమైనటువంటి ప్రాణాయామం చేస్తారు. కొంతమంది అయితే భౌతికంగానే శరీరం ఉండగానే ఆ ప్రాణాయామం చేసుకుంటూ సమాధి చెందుతారు. అలాంటి వాడిని ఏమంటాం మనం? సజీవ సమాధి. అక్కడ మనం అవధూత ఆశ్రమంలోనే ఉన్నాం. ఇంకేత ఖచ్చితంగా ఆయన ఈ విద్యలో నిష్ణాతుడే అయి ఉంటాడు. అయి ఉంటాడు కాదు, అవ్వకపోతే మీరు రారు. ఎక్కడైనా లాభం ఉంటే వస్తాడు, కానీ ఇంతనే ఎందుకు వస్తాడు ఎవడైనా? నేను లాభం కోసమే వచ్చాను, మీరు లాభం కోసమే వచ్చాను, కానీ లాభం కోసమే చేయండి అంటున్నాను. లాభం లేని పని చేయబాకండి, ఎవడు చెప్పినా. కోరికలు ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అయ్యా? కోరికలే లేకపోతే అసలు ఎందుకు బతకటం? కానీ నువ్వు అడిగే కోరిక 10 మందికి ఉపయోగపడే లాంటిది అయితే మంచిది. అది చెప్తున్నావు అంతే. ఈ అవధూతలు అలాంటి మానసిక స్థితిలో వాళ్ళ శరీరాన్ని వదులుతారు. కానీ నేను దేని గురించి చెప్తున్నాను? ఇదంతా ఎలా బతకాలి అన్న దాని గురించి చెప్తూ చెప్తున్నాను. ఎలా బతకాలి అంటే మీలో ప్రాణం ఉంటే కదా మీరు బతికున్నది. మన శరీరంలో ప్రాణం లేకపోతే అసలు బతకటే ఉంది. ఎన్ని రకాల ప్రాణాలు ఉన్నాయి? 5 రకాల ప్రాణాలున్నాయి. వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలిపేది గాయత్రి. అంతేత ఓం భూర్భవస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. ఇదేం చెప్తుంది? 5 రకాలుగా మనం ఎలా మన ప్రాణశక్తిని ఉపయోగించుకోవాలో చెప్తుంది. ఇంజనీర్ ఈ ప్రాణశక్తిని ఇంజనీర్ లాగా ఉపయోగించుకుంటాడు. డాక్టర్ ఈ ప్రాణశక్తిని డాక్టర్ లాగా ఉపయోగించుకుంటాడు. శుద్ధి సాయి ఈ ప్రాణశక్తిని శుద్ధి సాయి లాగా ఉపయోగించుకుంటాడు. సత్యసాయి గురువులందరూ ఈ ప్రాణశక్తిని ఉపయోగించుకోవాలి, లేకపోతే వాళ్ళకి ఏదైనా స్పెషల్ ప్రాణశక్తి ఉంటుంది ఎక్స్ట్రాగా? ఏం ఉండదు. ఈ ఎలక్ట్రిసిటీయే ఉపయోగించుకుంటావు. ఫ్యాన్కైనా, రేపు కొత్తది కంప్యూటర్ని మించినటువంటి ఏదైనా ఒక యంత్రం కనిపెట్టబడినా కావాల్సిందేంటి? ఈ ప్రాణశక్తి. అంచేత మీరు ఏ గురువు యొక్క శిష్యులైనా, ఏ ఆధ్యాత్మిక పదంలో వెళ్తున్నా, మీరు నేర్చుకోవాల్సిందేంటి? గాయత్రి. మేము గాయత్రిని నేర్చుకోము, ఆ పదంలో వెళ్తాము. వెళ్ళగలరా? వెళ్ళగలరా? అసంభవం. అది గుర్తుంచుకోండి, అదే అర్థం చేసుకోవాలి. ముందు మీరు అది అర్థం చేసుకోవాలి. ఆ తప్పు జరిగింది. దీన్ని వదిలేసి అంటే ఎలక్ట్రిసిటీని లేకుండా ఫ్రిడ్జ్ కొనేస్తున్నాం, ఏసీ పెట్టేసుకుంటున్నాం, అన్ని పెట్టేసుకోండి. మీరు కరెంటు కనెక్షన్ 5,000 లంచం అడుగుతున్నాడండి, నేను కరెంటు కనెక్షన్ తీసుకోను. ఏమవుతుంది? ఈ మెషిన్లు ఏమీ పనిచేయవు. ఆ మూర్ఖత్వం జరుగుతుంది భారతదేశంలో. అది కరెక్ట్ చేయండి. అది కరెక్ట్ చేయటం మన బాధ్యత, తెలుసున్న వాళ్ళ బాధ్యత. వాడు విండండి, చిన్నపిల్లవాడు వినకపోతే, చదువుకోకపోతే విండండి అని వదిలేస్తున్నా. అయ్యో ప్రేమగా పెంచుతున్నా, ఎంత ప్రేమో నా పిల్లవాడు ఏంటి, నీకేం తెలుసు మాట్లాడారు, మీకు పిల్లలు ఉన్నారా ఏంటి, మీరందరూ నా పిల్లలు కారా ఏంటి అని నేను అడుగుతా, అది నేను ఇప్పుడు అడగదు తర్వాత అడుగుతా. అంచేత పిల్లవాడు కరెక్ట్ గా వెళ్ళకపోతే బాధ పెట్టేలా వాళ్ళని సవ్య మార్గంలో తేవలసినటువంటి బాధ్యత ఉన్నప్పుడు కార్యకర్తలకి. మీరు ముందు కరెక్ట్ గా ఇది అర్థం చేసుకోండి, మొత్తము భారతీయ ఆధ్యాత్మికత యొక్క శక్తి గాయత్రిలో ఉంది. అందువల్ల మన భారతదేశంలో ఈ జీవిత విధానాన్ని మార్చేటటువంటి దాన్ని సంస్కారాలు అంటాం, షోడశ సంస్కారాలు. మీకు తెలుసు అది, ఇంతటి షోడశ సంస్కారాలు కూడా ప్రాణశక్తి మీద ఆధారపడి ఉంటాయి. ఈ ప్రాణశక్తి మీద ఆధారపడినటువంటి దానికి మీరు గాయత్రి మంత్రం గురించి తెలియాలి. ఎలక్ట్రిసిటీ తెలియాలి అంటే దాని నియమాలు తెలియాలి. నేను తెలుసుకోనండి ఎలక్ట్రిసిటీ అంటే నాకు ఎలర్జీ అండి, సంస్కృతం వద్దండి రాదు కాదు, అది ఇంకో మార్గం లేదు, అది ముందు అర్థం చేసుకోండి. గాయత్రి తప్ప ఆధ్యాత్మిక జగత్తులో అడుగు పెట్టడానికి వీలు లేదు. కానీ అడుగు పెట్టాక ఎలక్ట్రిసిటీ వచ్చాక నీ ఇష్టం చేసి ఆన్ చేసుకుంటావు, కానీ దానికి తగిన విద్య మళ్ళా నేర్చుకోవాల్సిందే ఆ గురువుల దగ్గర. అది దాన్ని అవడు కాదంటే, కానీ ముందు కనెక్షన్ పెట్టుకోండి. ఈనాడు ఏమైందంటే ఆ కనెక్షన్ పోయింది. ఆ కనెక్షన్ పోయేసరికల్లా మన జాతి ఇలాగా బాధతోను దాంతోనూ బతుకుతుంది. ఎలక్ట్రిసిటీ పెట్టగానే మీ దగ్గర ఉన్నటువంటి ప్రతి యంత్రము పనిచేయటం మొదలెడుతుందా? మొదలెట్టదా? కరెంటు పోయాక అంతవరకు పనిచేస్తున్నది ఆగిపోతుంది. అంచేత ఎన్ని రకాలైనటువంటి పనిముట్లు మీరు దీంతో ఉపయోగించుకోగలరు అన్న దానికి మన ఋషులు ఇచ్చినటువంటి పేరు ఏంటి అంటే అష్ట సిద్ధులు నవనిధులు. అవి రావాలి, అవి రాకపోతే మీకు గాయత్రి మంత్రం ఏమీ అర్థం కాలేదని అర్థం. యవధూతలు వాళ్ళ జీవితాన్ని మీరు చూసినప్పుడు మీకు సమస్తాలు తెలుసు, వాళ్ళు ఏం కావాలనుకుంటే అది వాళ్ళ దగ్గరికి వస్తుంది. వాళ్ళకే కాదు, వాళ్ళ సమాధి దగ్గరికి వెళ్ళి మీరు అడిగినా వస్తుంది. ఆ వాతావరణం వల్ల మీరు ఇంటి దగ్గర అనుకుంటే రాదు. అది భావార్థం అవుతుంది. ఈ అష్ట సిద్ధి నవనిధులు అనేటటువంటిది వాళ్ళకి సహజంగానే ఉంటుంది కనుక వాళ్ళు ఏది అడగరు. ఎందుకంటే వాళ్ళకి ఏం కావాలంటే అది వచ్చినప్పుడు అడగడం ఎందుకు? చిన్నపిల్లవాడు వంట చేసుకోవాలని ఎప్పుడు అనుకుంటాడు, నేను అనుకో, నేను ఇప్పటికే అనుకోను, ఇప్పుడు వంటిగంత అయిపోతుంది, నాకు పిండి ఎవడు పెడతాడు ఎలాగా, నేనేం అనుకోవట్లే. ఇంకైతే నాకు విశేషమైనటువంటి సిద్ధి ఉంది, నాకు కావాల్సిన ఫుడ్ పెడతారు కదా మీకు, లేదా ఆ సిద్ధి మీకు ఉంది. అంచేత కోరవద్దు అనేది ఎవరికి ఆ స్థితిలో ఉన్నవాడికి కోరాల్సిన అవసరం ఏంటి? వాడికి ఏం కావాలంటే అది. ఒక అవధూత జీవితంలో కాశీలో నా ముందు జరిగిన సంఘటన, ఇది అందరి అవధూతల్లోనూ జరుగుతుంది, ఇది నా కళ్ళ ముందు జరిగింది కనుక. ఇందిరాగాంధీ గురువు ఒక ఆయన కుష్ఠరోగం ఆశ్రమం, అది కీనారాం బాబా అని ఉండేవాడు కాశీలో, ఆయన ఓ అవధూత. ఆయన దగ్గరికి నేను తరచూ వెళ్తూ ఉండేవాడిని చిన్నప్పుడు, అప్పుడు 13-14 ఏళ్ళు నాకు. నేను హుక్క అది కాలుస్తూ ఉండేవాడు, ఎందుకు ఇది కాలుస్తున్నావు తప్పు కదా అని ఆయనకి చెప్పేవాడిని నేను. అంతేగా మనకందరికీ పెద్ద అలవాటు ఏంటంటే గురువుని సవరించడం. మీకు అందరికీ ఉంది, మనందరికీ ఉంది, మీకు తెలుసునో తెలియదు. గురువు ఇలా ఉండకూడదు. గురువు ఎలా ఉండాలి? నువ్వు చెప్పినట్టు ఉండాలి. కానీ నువ్వు చెప్పినట్టు ఉండే గురువు జోలికి వెళ్ళకండి. ఇంచేత ఆయన నీ మాట వింటున్నాడు, ఇంకా నీకేం ఇస్తాడు ఆయన. కొంచెం మన జీవితాలలో ఉండే మూర్ఖత్వాన్ని సవరించుకోండి. ముందే ఒక ఉద్దేశంతో గురువు ఇలా ఉండాలి అనుకోకండి. ఖచ్చితంగా నువ్వు ఎలా ఉండాలనుకుంటా అలా ఉండాడు ఆయన, ఎందుకంటే మీకు ట్రైనింగ్ ఇవ్వాలా. ఇది కాదు గురువు అన్ని రకాలుగానూ ఉంటాడు అని సిద్ధి సాయి జీవితంలో మీకు ఇది కనిపిస్తుంది. ఈ ఉదాహరణలు కావలసినవి కనిపిస్తాయి. ఇంతకీ ఆ కీనారాం బాబా కుష్ఠరోగ ఆశ్రమాలు అవి ఉంటూ ఉండేవి, చిన్నవాడిని 12-13 ఏళ్ళు ఉండేవి. నేను కూడా ఆయన వెనుక అసలు ఆ తల్లటి గుడ్డ ఇచ్చేవాళ్ళు, కుష్ఠరోగపు రసి అధితుడు. ఒకరోజు ఏమన్నాడంటే రామకృష్ణ ఆ గుడ్డ నవ్వులే అన్నాడు. ఏ గుడ్డ నవ్వులే? నా సమయం పోయింది. కానీ ముందు గురువు ఆ స్థాయి వాడు ఎవరో కాదో తెలుసుకోకుండా నవ్వులేస్తే ప్రమాదాలు ఇస్తారు. ఇంకా గురువుని చాలా జాగ్రత్తగా ఎన్నుకోవాలి. మరి మాకు ఎట్లా తెలుస్తుందండి ఆయన మంచి గురువు చెడ్డ గురువు? ప్రజా మంచి డాక్టర్ చెడ్డ డాక్టర్ ఎలా తెలుసుకుంటున్నారు మీరు? మీరేమైనా డాక్టర్ చదివారా? ఎలా తెలుసుకుంటున్నారు మీరు వీడు మంచి డాక్టర్ అవునా కాదా? ప్రజల్ని అడుగుతున్నారు, చుట్టుపక్కల వాళ్ళని అడుగుతున్నారు, ఏమయ్యా వీడు మంచి డాక్టర్ అవునా కాదు, సిద్ధిసాయి మంచి గురువు అవునా కాదా అని మీకు తెలుసా? ఇప్పుడు ఎందుకు తెలుసు? మీరు సిద్ధిసాయి ఉన్నప్పుడు లేరుగా, ఎలా తెలిసింది? అర్థమైందా? అంతే, అదే పెద్ద కష్టమైన విద్య కాదు. 10 మంది మంచివాళ్ళు, అది మంచివాళ్ళు అంటే ఓకే. ఇంతకీ ఆయన ఏం చెప్పాడు అంటే నేను అవి లేదు, గల్లో ఒడ్డు నుండేది ఆశ్రమం. నాతో పాటు మా స్నేహితుడి తండ్రి వచ్చాడు. ఇంకా ఆయన లబో దిగో లబో దిగో పక్కకి తీసుకెళ్లి 2 కొట్టాడు కూడా. ఇప్పటికీ నాకు తెలుసు ఆయన ఏదో అంటే, మీకు తెలుసా నేనేం చేశాను? ఆయన ఏమో ఇక్కడ ఉన్నాడు, సరే కొట్టాడు నన్ను, సరే ఏడుస్తే అడగటం కంటే ఏం చేస్తాడు, ఏడుస్తే వచ్చాడు. ఏంటి ఆర్కే అనేవాడు ఆయన, అంటే రామకృష్ణానికి పూర్తి పేరుతో కదా ఆర్కే అని. ఏంటి ఆర్కే? మరి నేను ఈయన కొట్టాడని చెప్తే మళ్ళా ఇంటికెళ్ళి ఏం పీకుతాడు? నా భయం నాయం బాది అని చేత నేనేం మాట్లాడలే. కానీ వాళ్ళకే ఉంది, ఏమి కొట్టేవా విని అవును. మరి ఆ రసిగుడ్డ అంతా మింగేది, ఎక్కడ మింగాడు అని నా నోట్లోంచి తీసాడు ఆ గుడ్డ. అది మింగిలే ఎక్కడో ఉంది, అప్పుడే గంట గంట నారింది, తెల్లగా అంది, ఏం లేదా ఏమి బాగానే ఉంది కదా గుడ్డ. ఇలాంటి ఉదాహరణలు అవధూతల జీవితాల్లో మీకు కనిపిస్తూనే ఉంటాయి కదా. ఎందుకు ఇది నేను చెప్తున్నాను అంటే, మీకు జీవించేటటువంటి కళ నేర్చుకున్నవాడు ఏ కోరిక కోరక్కర్లే. అంటే ఆయన ముందే అనుకున్నాడా రామకృష్ణ వాడు కొడతాడు, కొడితే ఆ గుడ్డ పీకాలి అని. గుడ్డ పీకాలి అంటే గుడ్డ వస్తుంది, ఉంగరం రావాలి అంటే ఉంగరం వస్తుంది, పాయసం రావాలి అంటే పాయసం వస్తుంది. అది సిద్ధి అంటే. అలాంటివి 8 రకాల సిద్ధులు ఉన్నాయి. అష్ట సిద్ధి నవనిటికే దాట. నన్ను చాలా మంది అడుగుతారు, మరి మాకు ఈ సిద్ధులు రావటానికి మేము ఎంత కష్టపడాలి? 2 రకాలైనటువంటి జవాబులు ఉన్నాయి. ఒక జవాబు ఏంటంటే సాధన చేయండి. మీరు కూడా ఒక 12 సంవత్సరాలు ఎంత చేశారు, 14 సంవత్సరాలు చేయండి సాధన చేస్తే మీకు కూడా ఒక ఆశ్రమం వేసి చాలా గొప్పవాడు అంటారు. కానీ ఇంతకంటే సులభమైనటువంటి మార్గం ఉంటుంది, వాళ్ళు చెప్పిన పని చేయటం. గురువులు చెప్పిన పని చేసే అనుకో, వాళ్ళ సిద్ధులన్నీ మీకు వస్తాయి. ఇది అర్థం చేసుకోండి. 3 ఏళ్లలో మీకు ఈ అష్ట సిద్ధులు నవనిధులు కావాలంటే మీకు నచ్చిన పని చేయటం కాదు. చేసుకోండి, మీకు నచ్చిన పని చేసుకోండి, మీకు నచ్చిన సాధనలు చేసుకోండి, కానీ టైం పడుతుంది సిద్ధులు రావటం. కానీ గురువులు చెప్పిన పని చేశారనుకోండి, సహజంగానే గురువుల శక్తి మీ వెనక అసలు ఉంటుంది. దీనికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. చాలా పెద్ద ఉదాహరణ హనుమంతుడే. చిన్నప్పుడే హనుమంతుడికి అన్ని సిద్ధులు ఉన్నాయి కదా, అన్ని దేవతలు వరదానాలు. కథ తెలుసు కదా, నేను మీకు చెప్పటం లేదు, అందరికీ తెలుసా ఇది. హనుమంతుడు పుట్టినప్పుడే సూర్యుడిని చూసి ఎగిరి నానా అవస్థ పడి దవడలు పగలు కొట్టించుకుని హనుమంతుడు అనే పేరు తెచ్చుకున్నాడు. దాని తర్వాత వాయుదేవుడికి కోపం వచ్చి ఆగిపోతే అప్పుడు అందరూ దేవతలు వచ్చి ఆయనకు వరదానాలు ఇచ్చారు. వరదానాలు ఇచ్చారు దేవతలు అంటే శక్తులు ఇచ్చినట్టేగా. కానీ రాముడిని కలవనంత వరకు ఎలా బతికాడు? కోతిలా బతికాడు, పిరికి పందలాగా బతికాడు, ఏడుస్తో బతికాడు, భయంతో బతికాడు. ఎక్కడ? ఋష్యముఖ పర్వతం తెలుసు కదా రామాయణం. వాలి గంటేస్తే ఋష్యముఖ పర్వతంలో వాళ్ళిద్దరే పాపం, భయం. ఎవడు వచ్చి ఎప్పుడు కొట్టేస్తాడు? అన్ని వరదానాలు ఉన్నాయి, అన్ని శక్తులు ఉన్నాయి. రాముడు వచ్చాడు, చూశాడు, చూసి భయపడ్డాడు. ఏమనుకున్నాడు? వాలి పంపించిన శత్రువుడు అంటే ఈయనకుంటే మనం సకల విద్యా పారంగతుడు, ఏవేవో మనం ఏం చదువుతాం, మనోజవం మారుత తులజ వేగం, జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం, వాతాత్మజం వానరయోధ ముఖ్యం. తర్వాతని మనం పట్టించుకో, రామదూత అవుతే ఇవన్నీ వస్తాయి, లేకపోతే ఏం రావు. అంతేత అప్పటికి రామదూత అవ్వలేదు. రాముడు చూసి భయపడ్డాడు, వచ్చాడు. తర్వాత కథ తెలుస్తుంది కదా, రాముడు పని చేయాలి, సముద్రం దాటాలి. ప్రతి ఒక్కడు మీసాలు తిప్పేవాడే, నేను సగం సముద్రం దాటగలను, నేను దాటగలను కానీ తిరిగి రాలేను. హనుమంతుడికి ఇవేమీ తెలియవు పాప, అప్పుడు కుప్పికంతులు వేసుకుంటూ సముద్ర పుట్టిన ఆడుకుంటున్నాను. కానీ గెలిచి తిరిగి వచ్చింది ఎవడు అంటే, ఈ సిద్ధి ఆయనకి ఏ సాధన వల్ల వచ్చింది? రామకార్యం చేయటం, గురువుల కార్యం చేయటం. అయోధ్యలో ఉన్నవారి పని చేయటం వల్ల. రాముడు ఎక్కడవాడు? మీరు ఎక్కడవారు? మీరు అయోధ్య వారే, మీ ఇంటి పేరు అయోధ్య వారే. ఈ రోజు నుంచి భావార్థమవుతుందా? గురువుల పని చేయండి, అన్ని సిద్ధులు వస్తాయి. ఇప్పుడు అర్థమైంది. అలాంటి మీకు అనేక ఉదాహరణకి సిద్ధపున్నాడు. విశేషమైన సాధనలు ఏం చేయలే, మనస్ఫూర్తిగా గురువుకి దండం పెట్టుకునేవాడు. నవాబు వచ్చి నాకు దండం పెట్టన్నాడు, హస్తావరా నీకు దండం పెడతాయి అన్నాడు. ఏమన్నాడు? నా దండం నువ్వు భరించలేవన్నాడు. ఆ అన్నాడు. పెద్ద కొండరాయి తీసుకొచ్చి పెట్టాడు, దండం పెట్టాడు. ఏమైంది కొండరాయి అంటే అర్థం ఏంటి? అక్కడ ఎలాంటి అడ్డంకులు వచ్చినా, పర్వతాల లాంటి అడ్డంకులు వచ్చినా, మీరు గురువుల పని చేస్తే మీ అడ్డంకులు తొలగిపోతాయి. ఈ అడ్డంకులు ఎలా తొలగిపోతాయి అనే దానికి అక్కడ ఆ దేవస్థాపన అనేటటువంటిది ఇది. మీరు మీ ఇళ్లందరిలోనూ పెట్టుకోండి అన్ని, ఇది మీ బంధువుల ఇళ్లలో. వాటి ఎందుకు నేను చెప్పానో అర్థమైంది కదా, ఎందుకు చెప్తున్నానో కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గురువుల దాంట్లో చాలా విచిత్రమైనటువంటి శక్తి ఉంది. గురువు కంటే గురునామం గొప్పది, మీకందరికీ తెలుసు. అలాగే గురువు కంటే గురువు ఫోటో గొప్పది. సాయి కంటే సాయి ఫోటో గొప్పదని మీకు తెలుస్తూనే ఉంది కదా. అంటే ఒక సాయి ఫోటోయే గొప్పదా, ఇంకా మిగతా గురువుల ఫోటో గొప్పది కాదా? అందరు గురువులు గొప్పదే, మీ ఇష్టం. ఇక్కడ జీవించేటటువంటి కళలో అష్ట సిద్ధులు నవనిధులు పొందటానికి కావలసినటువంటి ఫార్ములా ఇందులో ఉన్నది. దాని తర్వాత ఈ ఫార్ములాని మీరు ఎలా ఉపయోగించుకోవాలి, ఈ ఫోటోని ఎలా ఉపయోగించుకోవాలి అనేది రాజలక్ష్మి గారు మీకు చెప్తారు. దాన్ని ప్రజ్ఞా మండలి అంటాం మనం. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే, మీరు సాధకులుగా కాకండి, కార్యకర్తలుగా మారండి. దేవ సంస్కృతి విశ్వవిద్యాలయం యొక్క అష్ట సిద్ధులు నవ నిధులను ఉపయోగించుకునేటటువంటి కార్యకర్తలుగా మారండి. ఈ పవర్ రావడానికి ఏం చేయాలి? అంతవరకు ఒక వ్యక్తికి ఉద్యోగం లేదు, సడన్ గా వాడు కలెక్టర్ అవుతాడు. ఇంకప్పుడు వాడు ఏం చెప్తే అది జిల్లాలో జరుగుతుంది. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది వాడికి? గవర్నమెంట్ పని చేస్తున్నాడు కనుక. ఇక్కడ కూడా మీరు గురువుల పని చేయండి, అన్ని రకాల సిద్ధులు వస్తాయి. దానికి విశేషమైనటువంటి కార్యకర్తల ట్రైనింగ్ రేపు 17-18 జరుగుతోంది. అక్కడికి మీరు వస్తారా? మీరు మాత్రమే కాదు, నిజమైన ఆధ్యాత్మికత ఏంటి అంటే మంచిని అందరికీ చెప్పి బలవంతంగా తీసుకురండి. ఇంకా మిగతా ప్రణాళిక వాళ్ళు చెప్తారు. జయ గురు.